ఈ కదలటి అర్థం ఎంత గొప్పదో మీరు శ్రద్ధగా వింటూ ఉంటే మీకే తెలుసుకోండి. భవిష్యత్తులో కూడా కదలతి అంత మహిమ వస్తుందండి. అసలు శ్రీనివాసుడి కళ్యాణానికి ముందు కదలతి అంత మహిమ వడ్డీ కోసం వస్తుందన్నమాట. అందుకే ఏ రోజు వినడం మానకూడదు. ఏ రోజు మనం వినకపోయినా ఈ మహిమ వెళ్ళిపోయినట్టే. అయితే అదృష్టవశాత్తు ఎదురుగుంటా కూర్చోలేని వాడు కోసమే మా శిష్యులు లైవ్ తీసుకున్నారు ప్రతిపత్తి సత్సంగం తప్ప. ఏ దేశంలో ఉన్నవాడు వింటున్నారట. నిన్న మా భక్తులు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ తెలిసోట్ల నుంచి చేశారు, లండన్ నుంచి అమూల్య గారు కూడా చేశారు. గురువు గారు ఈ లైవ్ ఇవ్వడం వల్ల మేము మళ్ళీ వింటున్నామండి. చాలా రోజుల తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిందండి. ఇంతకుండా రామాయణం వచ్చినప్పుడు వైద్యులు కొంచెం డిస్టర్బ్ వచ్చింది వాళ్ళు రాలేదన్నారు. నాకేం తెలియదు కదా వాడికి చెప్పాము అంటారు తప్ప. దానివల్ల లాభం ఏమిటి? ఎదుర్కొండాలా లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో మీరేమో ఐట్యూబ్ ద్వారా చూస్తున్నారు. వాడు యూట్యూబ్ ద్వారా చూడగలుగుతున్నారు. మొత్తం మీద ఏమైతేనే చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, తెలుస్తున్నారు. ఇలాంటి పురాణములు ఒకరోజు రెండో రోజు బకాయి కట్టకూడదు. కనీసం ఇంటికి వెళ్ళకైనా మళ్ళీ ఉన్నారు వింటే ఈ మహామహిమ ఎన్ని చోట్ల చెప్పామో అవన్నీ మీ చెవిలో పడతాయి. తద్వారా మీ జన్మ చరిత్రార్థం అవుతుంది. అపూర్వమైన స్కాంద పురాణాన్ని సంపూర్ణంగా వేరే యోగం వస్తుంది. స్కందుడు స్వయముగా మనకు అందించడం వల్ల ఆయన పెరుగుదుగా స్కాంద పురాణం అయిందని చెప్పారు కదా. కుమారస్వామి అందించాడు, ఆ తర్వాత వ్యాసుడు మనకి అందించాడు, మధ్య మధ్యలో వాల్మీకి లాంటి వాడు అందించాడు. ఇవన్నీ ఒక చోటకి చేర్చి వ్యాసుడు మనకి పురాణ రూపంలో అందించాడు. ఇది అపూర్వ మహిమ కలిగినటువంటిది. అందులో ప్రస్తుతం కపిల తీర్థ మహిమ కొత్తగా కొద్దిగా వస్తుంది ప్రారంభంలో, తర్వాత మళ్ళీ వస్తుంది అన్నమాట. అందుకని మళ్ళీ వినండి. కొత్తగా కపిలుడు తీరుగా కపిల తీర్థం అయింది కదా, ఆ తీర్థాన్ని ఆ తీర్థంలో స్నానం చేసి ధరించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర చెప్పుకుందాం. మధ్య రాష్ట్రే ఆత్మారామేతి. పూర్వకాలంలో మధ్య రాష్ట్రంలో అంటే మహారాష్ట్రం మధ్య రాష్ట్రంలో కూడా చూస్తారు. ఈ మహారాష్ట్రంలో ఆత్మారామేతి నామధృతు, ఆత్మారాముడు అనే ఒక నామాన్ని ధరించిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన విప్రుడు, పండితుడు, వేదాలు కొంతవరకు అంగాలు, భాష కూడా నేర్చుకున్నాడు. భాష అనేది అలా నిరంతరం నేర్చుకోవాల్సిందేనండి. చిన్నప్పుడు నేర్చుకుంటే వేరు, భగవద్గ్రహంతో బాధ్యతలో వచ్చింది, దృఢంగా ఉంటుంది. మధ్యలో నేర్చుకున్నది ఎప్పటికప్పుడు కొంత పోతూ ఉంటుంది కనుక అభ్యాసం చెయ్యాలి. అనభ్యాసే విషం శాస్త్రం. శాస్త్రం నేర్చుకున్నాక మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. అభ్యాసం చేయకపోతే పోతున్నమాట. ఇవాళ శ్రీ సూక్తం నేర్చుకుని ఏడాది తర్వాత మళ్ళీ మొదలెడితే మర్చిపోయాయి. కార్డింగ్ నేర్చుకున్నాక నేర్చుకున్న కొత్తలో ఒక ఏడాది పాటు నడిపోయాలి, ఎడాకుండా నడిపోయాలి. కాస్త బ్రేక్ చూసుకుని నడతారు. అప్పుడు మనకి ఏడాదిలో బాగా ఏమవుతుందన్నమాట, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకసారి ఒక ఏడాది నడిపోయిన వచ్చి రెండు మూడు నెలలు నడిపోతే ఏమవుతుంది, నేను 5-6 నెలలు నడపకపోయినా వడి నడిపితే ఎలా ప్రకారం ఎలా నడుపుతున్నారంటే ఏళ్ళతరమైన ఎక్స్పీరియన్స్ కనుక. అలా కాకుండా కొద్దిగా 17 నడపడం మానేస్తే మళ్ళీ మొదలైపోతుంది. అభ్యాసం లేకపోతే ఏమవుతుందన్నమాట, శాస్త్రం మర్చిపోతాం, విషం అవుతుంది. అందుకని పూర్వకాలంలో నేర్చుకున్న విద్య రోజు వల్లి వేసేవారు. దానికి ఏమని పేరు? అధ్యయనము. దీంతో పాటు అధ్యాపనం ఇతరులకి చెబితే ఇంకా బలపడిపోతుంది. నేను పురాణం చదవడం కాదు, చెప్పడం వల్ల నాకు ఎక్కువ గుర్తుండిపోతుంది. చెప్పడం కోసం నేను మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటాను కదా. ఒకసారి చెప్తే దృఢం, మళ్ళీ రెండోసారి చెప్తే సుదృఢం అయిపోతుంది. అందులో ఇన్ని పేర్లు, ఇన్ని కథలు చక్క 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 అసలు పుస్తకం చూడకల్లా కూడా గుర్తుకొస్తాయి అన్నమాట. నేను కూడా అలాగే చదువుకునేవాడు, చెప్పేవాడు, అధ్యయనం చేసేవాడు, ధర్మజ్ఞుడు, ఎప్పుడు ఏమి చేయాలో అన్నీ చేసేవాడు. కానీ కర్మ ఒకటి ఉంటుంది, ఎవరి కర్మ వాడు అనుభవించక తప్పదు. ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన కర్మ ఫలితం యావం వాడైనా అనుభవించవలసిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కాని చెడ్డ కాని నీవు చేసిన పని యొక్క ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తావు. మంచి పని చేసావు, మంచి ఫలితం అనుభవిస్తావు. చెడ్డ పని చేసావు, దాని ఫలితం అనుభవిస్తావు. ఎప్పటికైనా తప్పదు. అందువల్ల వీలున్నంత వరకు సత్కర్మాచరణ చేయాలి, దుష్కర్మాచరణ చేయకుండా ఉండాలి. ఇతడు ఈ జన్మలో దరిద్రుడై పుట్టాడు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల. పాండిత్యం ఉన్నది, పిల్లలు బాగా ఉన్నారు, ఒద్దంటే పిల్లలే, ఇంటినిండా పిల్లలు గెలలే. అంటే దరిద్రులు ఎక్కువ సంతానం ఉంటారంటే దరిద్రులు ఇది ఇద్దరికి సంతాన సంపదే కానీ ఈ సంపద లేదు. దాంతో దుఃఖపడేవాడు మధ్య మధ్యలో భార్య తోట పోయినా తెచ్చిపెట్టట్లేదు, ఈ పూటకి దరిద్రుడు వల్ల యాత్ర పడిపోతాను కొంచెం తిట్టుకునేది. ఏం చేస్తుంది భార్య కూడా విసుగెత్తుతుంది, ఇంట్లో పిల్లలు వచ్చి అన్నం అన్నం అంటారు, అన్నం పెట్టలేక బాధ పడుతుంది. అందుకని విసుక్కునేది. ఒకనాడు అతనికి బాధ కలిగింది, భార్య తిడుతోంది, పిల్లలు తిడుతున్నారు, వాళ్ళు తిట్టడంలో కూడా అర్థం కనబడుతుంది. నేను డబ్బు గురించి ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా తిరిగేశాను, పిల్లలకి సరిగ్గా పాఠం కూడా చెప్పలేదు. కుటుంబం పట్టించుకోకుండా దేశం మీద పెట్టి ఏంటి ఉపయోగం? నువ్వు ఎంత గొప్ప వాడినైనా పిల్లలు కూడా పట్టించవద్దు. ఈ పిల్లలు ఏమైనా చదువుతున్నావు లేదు చూడదా, వాళ్ళకి ఎంత అన్నం పెడుతున్నావు లేదు చూడదా, అది చేయకపోతే వాళ్ళు తిరగదా, వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు నేను చేయలేదు ద్వారా నా కుటుంబాన్ని పాడు చేశాను, నిర్వీర్యం చేశాను, సంపద లేదు, ధనంతో పాటు తిండి లేదు, కీర్తి లేదు, పిల్లల అభివృద్ధి లేదు, ఇక ఏం చేద్దాం అనుకున్నాడు. వాటికి ఆత్మహత్య చేసుకున్నాం అనుకుంటుంది. వెంటనే ఇంట్లోకి బయటకు వచ్చి కనిపించిన అడుగులో పడి ఎక్కడైనా ఎలా అయినా తేలికే చచ్చిపోయే మార్గం ఏమిటి అనుకున్నాడు. ఆత్మహత్య కూడా తేలికే చచ్చిపోవాలి. ఒంటిలో ఏం పెట్టుకోవాలో వ్యవసాయంలో దూరంలో కోసం పండించుకుంటే మహాభాగం కాదు, గంటల గంటల కాలిపోయి బాబు ఏడుస్తూ చావాలి. ఈ లోపు కప్పగారు ఎవడన్నా నిప్పు వంట అడిపాడంటే వీళ్ళంతా అసలు వెళ్తూ ఈ పాడికి అదో జరుగుతున్నాం. అందువల్ల ఒంటికి నిప్పు పట్టించుకుని చావడం భయంకరం, అలా చావకూడదు. మరి ఏం చేద్దాం, ఉరి వేసుకుని తెచ్చిపోతే అమ్మ వెనక్కి పెట్టిందే అనిపిస్తుంది కదా. చచ్చేవాడికి ఉరి ఉరి వేసుకునే వాడికి వెనక్కి పెడితే ఏమైందండి, ఎక్కువ ఎలా చచ్చిపోతాం, కష్టం కదా. అందువల్ల ఉరి వేసుకుంటే ఉరితాడు వెనక తీసుకుంటే నాలుగు బయటకు వచ్చి అసహ్యమరణం వస్తుంది, మెడంతా తీసుకుపోరు అనుకున్నాడు. అంటే వీడికి చావడానికి ధైర్యం సరిపోతుంది, చావాలనిపిస్తుంది, సులభంగా వచ్చే మార్గం తెలియడం లేదు. కొన్ని నీళ్ళలో దూకి తెచ్చిపోతే నీళ్లు తాగేసినప్పుడు ధైర్యం సుభావైంది అనుకున్నాడు. పావు పుట్ట కనపడితే అందులో చేయబడితే ఏమవుతుందో, పావు కట్టేస్తే అది కట్టేమో అనిపించింది. ఈ విధంగా కొన్ని ప్రయత్నములు చెయ్యాలనుకున్నాడు, చెయ్యలేకపోయాడు. ఇది కూడా లాభమేనండి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడికి ఆత్మహత్య వల్ల బాధ కలుగుతుంది అని అనిపిస్తే వాడు చావడం, దుర్మరణం పాలుగాడు. ఈ విధంగా చావలేక బ్రతకలేక ఆత్మహత్య చేసుకోలేక అలాగని చేసుకోకుండా ఉండలేక నానా యాత్ర పడుతూ మొత్తం మీద అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళడు తెలియదు. వాడు అదృష్టవశాత్తు వెంకటాచలం చేరాడు, సరిగ్గా కింద భాగానికి చేరాడు. ఆ కొండల యొక్క ఎత్తులు చూశాడు. వాడు చేరిన ప్రాంతమే కపిల తీర్థం. కపిల తీర్థే తు సంప్రాప్తే, కపిల తీర్థాన్ని పొంది పొందగానే వీడికి ఎక్కడ లేని అలసట అప్పుడు తోచింది. నడిచాను నడిచాను నడిచాను, బాగా అలిసిపోయాను, చెమట పట్టేసింది. ఈ మధ్యన సరైన స్నానం సంధ్యావందం లేదు, ఇందులో హాయిగా స్నానం చేద్దాం, చల్లగా కనపడుతోంది కొలము అనుకున్నాడు. ఆ సమయంలో అతనికి అలసట తొలగించుకోవడానికి, చెమట తొలగడానికి, స్నానం చేయడానికి మాత్రమే కనబడిన ఒక కొలం, ఒక జలపాతం అనిపించింది. వెంటనే అక్కడికి వచ్చాడు. ఈయన వచ్చే సమయానికి కొంతమంది ఋషులు అక్కడికి వచ్చి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుంటారు. ఓ ఎంత కథ పొరపాటు, నేను కూడా సంకల్పం చెప్పుకోకుండా ఇంట్లో స్నానం చేస్తే తప్పు చేసేవాడు కదా, ఎంత చెడ్డ లేదు, బ్రాహ్మణుడి చదువుకున్న వాడిని అనుకున్నాడు. వెంటనే ఆచమనం చేసి వాళ్ళతో పాటు సంకల్పం చెప్పుకున్నాడు. వాళ్ళతో పాటు నిష్ఠగా అందులో విరిగాడు. ఒక్కసారి కపిల తీర్థంలో హాయిగా సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. అలా స్నానం చేయగానే అలసటంతా పోయింది కదా, ఒంటికి ఎక్కడ లేని చైతన్యం వచ్చింది. కపిల తీర్థంలో స్నానం చేస్తే మహాపాపాలు పోతాయి, వీళ్ళు భయంకరమైన పాపాలు తొలగిపోయాయి. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అనుకున్నాడు. శరీరానికి కొంత ఓపిక వచ్చింది, నడిచే శక్తి వచ్చింది, అలసట తొలగింది. దాంతోపాటు వాడికి తెలిసి కానీ తెలియక కానీ స్నానం చేయడం కొత్త పాపము పోయింది కొంత. అప్పుడు అతనికి ఎంత దూరం వచ్చాను కదా, ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములైన ఋషులతో కలిసి సంకల్పపూర్వక స్నానం చేశాడు కదా, వీళ్లతో పాటు ఎక్కడికి వాళ్ళు విడితే వాళ్ళతో విడితే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు పండెక్కుతారు, నేను పండెక్కుతాను. ఏమో ఇక్కడ మంచినీళ్ళు తాగడం వల్ల, స్నానం చేయడం వల్ల చెమట పోయి అసలు పోయినట్టే ఆ పండగను వీడాక వాళ్ళతో పాటు పెట్టి ఆహారం మీద దొరుకుతుందేమో, ఆకలి కూడా తీరుతుందేమో అనిపించింది అనిపించి వాళ్ళతో పాటు పండెక్కాడు. అదే చిత్రము వాళ్ళు ఆ పంటలో రకరకాల మార్గాల్లో వెళ్ళి ఇతర కనబడకుండా బయలుదేరిపోయారు. వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు, వీడు ఒక్కడు దారి తప్పాడు. ఇప్పుడంటే ఒకటే రూట్ కనపడుతున్న మెట్లు, అయితే ఇటువైపు ఏది అలిపిరి లేకపోతే అటు శ్రీవారి మెట్లు రెండు కనపడతాయి. కానీ ఆ రోజుకి పంటలకి ఎన్ని మార్గాలండి, ఇది మెచ్చి ఎక్కడ ఉన్నాయి? అలాగా పంటమైతే ఎద్దు పదాలు ఎక్కి వెళ్ళి వెళ్తాం. మెట్లు అన్ని తర్వాత తర్వాత వచ్చాయి. ఆ కాలంలో ఈ కొండలో తిరతాయుగంలో పంట మీదకి ఏడుగుల మీద ఎక్కారంటే మెట్ల మీద ఎక్కారండి. పంట మీదకి ఒక రూట్ ఉండే చక్క ఆ మార్గంలో ఎక్కారు. వీడు కూడా ఎక్కడో దారి తిప్పాడు అన్నమాట. అయినా సరే ధైర్యం తెచ్చుకుని ఎటు వెళ్ళినా పంట మీదకి పెడతామని భావించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండ గుహ కనపడింది. ఆ గుహ ముందు ఒక కుర్రాడు కూర్చున్నాడు. 8 ఉంటాయి ఆ బాలుడికి, ఓన్లీ 8 ఇయర్స్, 8 సంవత్సరాల బాలుడు. గోచిగుడ్డ తప్ప ఇంకేమీ పెట్టుకోలేదు ఆ బాలుడు. పద్మాసనం వేసుకుని రెండు చేతులు నాభి దగ్గర చేర్చి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. ఆ కుర్రవాడు చూడగానే ఎందుకో ఈయనకి భక్తి కలిగింది. ఈయన ఎవరో సామాన్యుడు కాదు, ఈ భయంకరమైన పండ మీద క్రూర మృగాలు పాములు మొదలైనవి తిరిగే పండ మీద కొండ గుహలో ఏకాంతంగా కూర్చున్నాడంటే తపశక్తి కలిగిన వాడు అనిపించింది. వాడు ఇప్పటికీ అడవి మీద అన్ని మృగాలు అభిముంటున్నాయంటే ఆ రోజుల్లో ఎటువంటి కారణం ఏమిటి? పాతకాలంలో పండ మీద పెట్టినవాడు తెలుస్తుంది. మాట్లాడడం ముందే ఇప్పుడు జనం పెరిగిపోయాక కొంత మృగాలు తిరగడం తగ్గింది. కానీ ఒకప్పుడు నెగ తిరిగేసేవి కదా, ఎరువులు కూడా తిరిగేసేవి కదా. అక్కడికి ప్రపంచంలో ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. అంత అడివే భయకరమైన అరణ్యం. అటువంటి ఆ అరణ్యంలో కొండ గుహ దగ్గర ఒంటరిగా కూర్చున్న వాడు చూడగానే ఇతడు తపశక్తి కలిగిన వాడు కాకుంటే ఇక్కడ ఇలా కూర్చుని తపస్సు తీరాడు. పైగా అతని కనుబొమ్మల మధ్యలో సూర్యుడి కాంతి వంటి కాంతి కనబడుతోంది. నిజమైన యోగికి ఈ గురు మధ్యంలో కాంతి కనబడుతుంది. అటువంటి కళ్ళు కూర్చునేట్టు ఇందులో కాంతి కనబడుతుంది. మామూలు వాడు సంధ్యావందనం చేసి నానాయాత్ర పడినా ఆ కాంతి కనపడదు. యోగులకి క్షణాల్లో కాంతి వెళ్ళి వస్తుంది. యోగ శక్తి అది. వెంటనే దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు జోడించాడు. ఈయన అదృష్టం చెప్పి ఈయన వెళ్ళగానే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే మహాత్మన్ తపోనిష్ట అగరిష్ట పాపోహం పాపకర్మాహం కృపయా మాం సముద్ధర. ఓ మహాత్మ తపస్యాని, నేను పాపాత్మని, పాపకర్మలు చేసిన వాడిని, అందువల్ల ఈ జన్మలో ఎన్నో కష్టాలతో అలవటించిపోతున్నాను. నా భాగ్యదేవత ఈ కొండ మీదకి తీసుకొచ్చింది, నిన్ను నాకు దర్శనం చేయించింది. పరమ కరుణాస్వరూపుడు నువ్వు, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు కరుణాస్వరూపుడు అని. కృపయా అంటే కరుణతో దయతో మాం నన్ను సముద్ధర ఉద్ధరించు, నన్ను కష్టాల నుంచి బయటపడవే, నాకు మార్గం చూపించు అని అడిగాడు. అడిగినంత వంట చేత వాడు వెంటనే ఏమైనా అనుగ్రహించరు, ఏదో పరీక్షలు పెడతారు. కానీ వీడి అదృష్టం బాగుంది చెప్పారు. కానీ పెద్దలు చెప్పినందుకు హాయిగా స్నానం చేసిన కారణం చేత ఇతని మీద ఆ కుర్రవాడి దృష్టి పడింది. చిరుడు నవ్వాడు. అమ్మయ్య ఈయన నన్ను చూసి మందహాసం చేశాడు అంటే ఉద్ధరిస్తాడు అనుకుని వెంటనే కాళ్ళు పెట్టి కొట్టేశాడు. కాళ్ళు పెట్టుకోకండి, కాళ్ళు పెట్టుకోకండి అని అరిచేవాడు లేదు అందుకని వెంటనే కాళ్ళు పట్టేశాడు. నీ పాదం ఎదుకు నాకు నిర్మల హృదయా, నీ పాదమే నాకు దిక్కు నిర్మల హృదయ అని గట్టిగా కాళ్ళు కొట్టుకున్నాడు ఆయన. ఇంతకీ కష్టం ఏమిటన్నా, కష్టాలలో మొదటి కష్టం దారిద్ర్యం. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పటిదాకా ధనం ఎలా ఉంటుందో సరిగ్గా చూడలేదు, మంచి భోజనం చేయలేదు, మంచి వస్త్రాలు కట్టుకోలేదు, ఇక మా ఇల్లు గుడిసే. మహాభయంకరమైన దారిద్ర్య దేవత నన్ను పట్టి పీడిస్తోంది. సంసారంలో నుంచి బయటపడలేక అందరికీ వాళ్ళతో ఇంట్లో బతుకుతున్నారు. దరిద్రుడు కూడా ఒక బతుకేనా? దరిద్రుడు బతుక బతుకు కాదు, దరిద్రుడు జీవితం కూడా ఒక జీవితం కాదు. అసలు దరిద్రుడు మనిషే కదా, మానవత బతుక ఎక్కడ? కొనుక్కుని ఇంట్లో చదవండి. అందులో మొదటి కథలో పిచ్చుక చరిత్రలోనే అసలు పేదవాడు కూడా ఒక జీవియేనా అన్న పదం నేను చాలా అద్భుతమైన పదం వాడాను. అది లక్ష్మీదేవి రాజాక రాయించిన అపూర్వ కథ. అందుకే ఆ కథ భక్తితో పెట్టుకోవడం బాగుపడ్డాను. నిర్భాగ్యుడు జీవియే అని ఒక దగ్గర రాసిన పాట. నిర్భాగ్యుడు కూడా ఒక జీవియేనా? ఎందుకంటే వాడు పడే పాటలు అటువంటివి కాదు. నన్ను అనుగ్రహించవాలి కానీ అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నాయన ఇంతవరకు నువ్వు ఎన్నో ఆయాసాలు పొందావు, కష్టాలు పొందావు, ఇక నీక కష్టం పోయినట్టే. నీవు చేసిన మహాపాపం పూర్తిగా నశించిపోయే కాలం ఇప్పుడు నీకు చేకూరింది. నీ పాపం ఏమిటో చెబుతావు. నీ పూర్వజన్మలో ఒక్కనాడు కూడా మాధవుడిని స్మరించలేదు. గోవింద మాధవ లేదు, గోవింద మాధవ దామోదర జగదానంద కాదక నారాయణ అని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు నామస్మరణ చేసుకుంటే అప్పుడు చూసిన అవసరం దిక్కుమంద భజన ఆపేయండి అన్నావు. ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో. పూర్వజన్మలో చేసిన పాప పిల్లిని బట్టి పీడిస్తుంది. ఈ పద్యం రెండు ఒకసారి విను. జన్మాంతరమందు మాధవుని సేవించలేక వివేకంబు లేక లోభంబున దానకంఠపుడవై గర్వంబుతో నిప్పుతుంది. ఒక్కనాడు గోవింద నమస్మరణ చేయలేదు. సరే చేయకపోతే చేయకపోయావు. దానము చెయ్యక పిసిరు గుట్టిపోయి బతికావు. నీవు పిసిరు గుట్టిపోయినా పర్వాలేదు, ఎవరైనా దానం చేసుకుంటే ఎందుకు దానం వద్దంటారు? ఎవరైనా 500 కొట్టిపోతుంటే ఎందుకంటే 500 రూపాయలు కాదన్నా? చెయ్యకపోవడం కంటే చేసేవాడిని అప్పుడు ఇంకా బాగుంటండి. ఈ తర్వాత పెట్టిన అందుకే మీకోసం చదువుతున్నాను. దానమిచ్చు వారి దానంబుగొడు వారిననుసరించి ఒకరి ఒకటికి కసరు గుట్టునట్టి కళ్ళ మాటలు నీవు చెప్పి దానకాని చేసిన. దానమిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దానం చేయడం దండగా వద్దండి, నా మాట్లాడండి, దానం చేయడం నష్టమండి, అసలు దానం చేస్తే ముష్టాడు తయారవుతారండి అని దానం చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఇవ్వద్దని చెప్తావు. పుచ్చుకునేవాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఏం చేశాక ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఇటువంటి ఆయన దానం చేద్దాం అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇవ్వద్దంటే నేను ఇస్తాను అన్నాడు. అందుకని ఈయన దగ్గరికి వచ్చి వాడు పాపిస్తాడండి, వాడి సొమ్ము పాపం సొమ్మండి, వాడు హత్య చేసేటండి, అవి చేసేటండి, ఆ డబ్బు చూడు నువ్వు నాశనమైపోతావు అని చెప్పి వీడికి రెచ్చగొట్టి బాగా వీడిని భయపెట్టేశాడు. దాంతో పుచ్చుకునేవాడు మానేశాడు. ఇచ్చేవాడిని ఒక రకంగా పాడు చేసావు, పుచ్చుకునేవాడిని ఒక రకంగా పాడు చేసావు, ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగించావు, ఒకరి ఒకరికి కసలు పుట్టినట్టు కళ్ళ మాటలు నీవు చెప్పావు, వాడి మీద వెళ్ళి వీడి మీద వెళ్ళి ద్వేషం పుట్టించావు. కాబట్టి దానం ఇవ్వకుండా చేసావు, పుచ్చుకోకుండా చేసావు. ఈ విధంగా దానాన్ని పాడు చేసావు. ఇవ్వని వాడిని ఎలాగో ఇవ్వకపోయావు. ఇచ్చేవాడిని పాడు చేయటం వల్ల, పుచ్చుకునేవాడిని పాడు చేయటం వల్ల నీకు ఘోర పాపం చుట్టుకుంది. అక్కడ తాగేవా? ఆచార విహీనోభూతి, ఆచార విహీనుడు అయిపోయావు. తిరగకూడని చోట తింటావు, పుచ్చుకోకూడదు పుచ్చుకున్నావు. ఎక్కడ పడితే అక్కడ తినేసావు. ఇతరులు ఇవ్వకుండా చేసావు కదా నువ్వు పుచ్చుకునేవాడిని. దానం ఇచ్చేవాడిని వీడికి వద్దన్నాడు కానీ అలా పోయి నాలంక ఇస్తే లాభన్నాడు, వాడికి లగేసేవాడు. నీచుల దగ్గర కూడా పుచ్చుకున్నావు, తినకూడదు తిన్నావు. ఆదివారం వస్తే చాలు ఆ చేపల మీద చుట్టుకెళ్ళి పటాపట వాటిని పొట్టించుకుని వంటి తూగిలేసావు. తినకూడదు పంది మాంసం కూడా తిన్నావు, గోమాంసం కూడా తిన్నావు. అక్కడ తాగేవాడు మహాత్ములు ఏదైనా మంచి పని చేస్తే చూచి హసింపుతుంది, వాటిని వేలపాడని చేసావు. ఏ పద్మాగర్ గారు గెలవృక్షం నాటితే ఆ గెలవృక్షం నాటినందుకు దిగ్మాల కామెంట్ పెట్టావు, ఆయన్ని అపహాస్యం చేసావు. హెప్సైన జనుల్ని మహాత్ముల్ని అపహాస్యం చేయకూడదు. నీకు ఎలాగో చేతగా పురాణం చెప్పడం, చెప్పిన వాడిని ఎందుకు తిట్టడం? నీకు ఎలాగో అయ్యప్ప దీక్ష చేత కాదు, దీక్ష పుచ్చుకున్న వాడిని ఎందుకు తిట్టడం? నీకు ఎలాగో గణేష దీక్ష కుదరదు, కానీ గణేష దీక్షలో ఉన్నవాడిని నువ్వు తిట్టేందుకు? ఈ విధంగా దీక్షాపురుల్ని, దానపురుల్ని, పుణ్యాత్ముల్ని, గుడులు కట్టించేవాడిని, గలవనం నాటేవాడిని, యాత్రలు చేసేవాడిని నోటికొచ్చినట్టు నిందించి వేళపాడం చేసేవాడు. డబ్బంతా పోగేసి ఎవరికో కూడా దాచేవాడు. చివరికి ఆ డబ్బంతో పాటు పెట్టి పెళ్ళానికి కూడా ఒకటి చచ్చిపోయావు. ఆ పాప విప్పుడు నిన్ను పట్టుకుందని అందుకే ఈ జన్మలో నీకు రూపాయి లేకుండా పోయింది. భార్య మొదలైనటువంటి వాడు నేను తిట్టాను, పిల్లలకు అన్నం పెట్టలేకపోయావు. ఇవాళ మనం అనుభవిస్తున్న కష్టాలని మన పాపాలే, ఎవరి మీద మనం అపాఠం లేకుండా. నా మొగుడు నన్ను పురాణానికి వెళ్ళవట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు? నువ్వు చేసిన మహాపాపం. ఆ మొగుడు రూపంలో నేను కొట్టుకుంది. నీ పిల్లలు నీకు అన్నం పెట్టట్లేదు, ఎందుకు పెట్టట్లేదు? నువ్వు ఏదో మహాపాపం చేసేవారు, ఇప్పుడు ఆ భార్య నీకు అన్నం పెట్టడంలా. లేదా నీకు బయటికి వెళ్తే వాహనం దొరకట్లేదు, ఎందుకు దొరకట్లేదు? పూర్వం ఎవరికి వాహనాలు ఇవ్వక వాహనాల్లో వెళ్ళేవాడు, వాహనాలు పడగొట్టి పాడు చేసేవాళ్ళు. ఈ రోజు నీకు వాహనం లేకుండా పోయాడు. అందువల్ల ఎప్పుడు ఇతరులు నాకు అపకారం చేశాడని అలా మనం చేసిన పాపం అనిపిస్తున్నాం, మనం చేసిన పుణ్యం అనిపిస్తున్నాం అనుకుంటే చాలు. ఈ నెలలో నీ అదృష్టం ఈ కపిల తీర్థానికి రాగానే, నువ్వు చేసిన మహాపాపం కపిల తీర్థానికి వచ్చి ఆ స్నానం చేయగానే తొలగిపోయింది. ఆ పాప చెయ్యంపిప్పుడు ఆ కపిల తీర్థమున్న కృంకగా ఆమె తొలగి. అందుకే పంట కడగానే ముందు కపిల తీర్థంలో స్నానం చేస్తే అప్పుడు మన పాపం పోతుంది. కనుక పంట మీదకి వెళ్ళిన వాడికి సక్సెస్ లభిస్తుంది. ముందు కిందకి అసలు వెళ్ళగా మనం డైరెక్ట్ గా పంట మీదకి పరిగెత్తి వెళ్ళిపోయి దేవుడికి ఎదురంగా అన్నదాతలు అన్నం పెట్టుకుని వచ్చేయండి. ముందు వెళ్ళి కపిల తీర్థంలో స్నానం చేసి అప్పుడు పంటకు వెళితే ఈ పాపం ఇక్కడ పోయింది. కనుక పంట మీదకి వెళ్ళి నువ్వు అనుకున్న పనులు నేర్వేరాలి. ఈ క్రమం పోయింది రెండు క్రమంగా పరుగు పరుగు వెళ్ళిపోవడం, విమానంలోనే ఇంకోటి పండు ఎక్కేయడం. ఎక్కి ఎక్కగానే మనకి ఎలా పొరిగితే లెటర్లు రికమెండేషన్ 1000 రూపాయలు 10,000 టికెట్లు వచ్చేసుకుని పరుగు పొరుగులు అనబెట్టు బాధపడం. ఏదో పెద్ద నిజంగా పని ఉంటే అనుకోవచ్చు, వేరే విషయం. మన బతుకు అంత పనులేవు లేవు, లేకపోయినా సరే ఓపిక లేక భగవంతుడి దగ్గర మాత్రం ఓపిక లేదు. మిగతా అన్ని పనులకి ఉంటాయండి, తాగడానికి, కందనాలు ఆడడానికి, పిచ్చి పనులు చేయడానికి అన్నిటి కోరికలు ఉంటాయట, ఎక్సెప్ట్ భగవంతుడు. అదే ఏడికి లేచానండి, లేవగానే చెక కాఫీ తాగేసి ఏదో స్నానం చేసి టిఫిన్ తీసానండి, దేవుడికి మొత్తం దండ పెట్టడానికి టేబుల్ దగ్గర బుద్ధి ఎక్కానండి అంటాడు. అంటే దైవానికి ఒక 5 నిమిషాలు కేటాయించలేకపోతారు. ఆయన నీకు ఎందుకు కేటాయిస్తే టైము? అందుకే ఆయన మనకి టైం కేటాయించలేదు కనుక మన టైం తగ్గేసి. కాబట్టి ఈసారి అయినా కొండ మీదకి వెళ్ళే ముందు కపిల తీర్థంలో స్నానం చేసి పైకి వెళ్ళండి. దానివల్ల మీకు ఎంత ఆయుధం ఉంటుందో పండ మీద మీకే తెలుస్తుంది. అందువల్ల వచ్చే మంచి పడితే అనుభవిస్తాము. సరే నీ అదృష్టం కపిల తీర్థంలో మురిగిలో పాపం పోయింది, అందుకే లక్ష్మీదేవిని అనుగ్రహించి కొండ ఎక్కేలా చేసింది. దీనికి కూడా కారణం ఉన్నది. నువ్వు పూర్వజంలో ఎన్నో పాపాలు చేసి ఎవరికి దానం చేయని అన్నం పెట్టావు, కానీ ఒకే ఒక్కసారి ఒక పుణ్యం చేసేటట్టు అంత పాపత్రుడు కూడా ఒక పుణ్యం చేయడం వల్లే కపిల తీర్థంలో మురిగాడు. అది ఎవరో తెలిసిన ఒకసారి మీ ఊళ్ళోకి ఒక పౌరాణికుడు వచ్చాడు. ఎవరికి మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెట్టాను, ఆ ఒక్క వ్యక్తిని చూడగానే ఎందుకో ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆయన మంచినీళ్ళు అడగగానే దీనికి మంచినీళ్ళు ఇచ్చాడు. ఆనాడు ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం వల్లే కపిల తీర్థంలో ఆచమనం చేసి నీళ్ళు సహాయం చేశాడు. ఆయనకి అన్నం పెట్టమడితే అన్నం లేదు కానీ మా ఇంట్లో గోంగూర కట్ట ఉందండి అని ఒక శాఖం ఇచ్చాట. గోంగూర ఇస్తే ఆ గోంగూరతో పప్పు చేసుకుంటున్నాడట. ఆ పుణ్యమే ఈ జన్మలో ఎంతో ఎంతో అన్నం పెట్టింది ఆయన. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా ఎప్పుడైనా రవ్వంత పుణ్యం చేస్తే అది కూడా మనల్ని అవసరం వచ్చినప్పుడు కాపాడుతుంది. సో గోంగూర కంటే కాపాడింది వాడు, ఇచ్చిన మంచినీళ్ళు కాపాడే. అందుకే ఈ పెద్దల తీర్థంలో స్నానం చేసావు, నీ పాపం పోయింది. ఇప్పుడు నీకు ఐశ్వర్యం వచ్చేందుకు ఒక మంత్రం చెబుతాను. ఆ మంత్రం వ్యూహలక్ష్మి మహామంత్రం. శ్రీహరి వక్షస్థలం మీద ఒక లక్ష్మీదేవి ఉంటుంది, ఆవిడ వ్యూహలక్ష్మి అంటారు. ఇప్పటికీ 7 కొండల వాడి యొక్క వక్షస్థలం మీద ఆ విగ్రహంలోనే లక్ష్మీదేవి యొక్క రూపం ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అంటారు. వ్యూహ అన్నప్పుడు పద్మ వ్యూహంలో ఉన్న వ్యూ ఉంటుంది కదా, ఊ రాసి కింద యావంటి అన్నమాట, అది వ్యూహ లక్ష్మి. తన్మంత్రం మహామంత్రం భావయే సతతం మునే. ఓ ముని, యోగలక్ష్మి మహామంత్రం అనే మహామంత్రం చాలా బాగుంది. అది ఎల్లప్పుడూ జపించవచ్చు. కష్టం వచ్చినప్పుడు మాగోటి గురువుల ద్వారా ఉపదేశం పొంది దానిని శ్రద్ధతో భక్తితో చేస్తే తొందరగా దారిద్ర్యం నుంచి విముక్తి కలుగుతుంది. దయ్యం వచ్చింది ఎక్కడికి? 7 కొండల దగ్గరికి. ఈ కొండ పైకెక్కి అక్కడ స్వామి పుష్కరుడిలో స్నానం చేయండి. ఆ పుష్కరుడి జలంలో ఎప్పుడో పాటు కూర్చో. ఆ తర్వాత నేను ఇచ్చే ఈ మంత్రాన్ని అక్కడ భక్తితో అనుష్ఠానం చేయండి. అదున భృగువారేతు సంప్రాప్తే సహస్రం జపమాచరేతు. శుక్రవారం వచ్చినప్పుడు వెళ్ళి పర్యాయములు జపించాలంట. శుక్రవారం నాడు అక్కడ స్నానం చేసి ఈ గృహలక్ష్మి మంత్రం 1000 సార్లు జపిస్తే వద్దంటాడు. భక్తితో చేస్తే ఆ ధనం వచ్చి తీరుతుంది. నేను నీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఉపదేశం లేకుండా చేస్తే పెద్దగా ఫలితం ఉండదు కనుక నేను నీకు ఉపదేశిస్తున్నాను. యోగ మహాలక్ష్మి సదా శ్రీహరి పక్షస్థలమున చిరభూషణమై మహాత్మముతో నలవని బాహుళ్యముగాను సిరులు భక్తులకి. యోగ మహాలక్ష్మి నిరంతరం శ్రీహరి పక్షస్థలం మీద ఉంటుంది. ఎప్పుడూ ఆయన గుడ్డల మీదే నెలకొని ఉంటుంది. పరమ మహిమ కలిగినది ఆవిడ. ఆవిడ మంత్రజపం చేస్తే ఐశ్వర్యం భక్తులకి తరగకుండా వస్తుంది. తరగని ఐశ్వర్యం, చెదరని ఐశ్వర్యం, శాశ్వత ఐశ్వర్యం లభిస్తుంది. ఆ గృహలక్ష్మి ఎటువంటిదో తెలుసా? దయాలోల. ఆవిడ ఎప్పుడు దయాస్వరూపిణి. దయ వల్ల ఆవిడ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. లోకమాత చసాదేవి. ఆవిడ లోకమాత, అన్ని లోకాలకి తల్లి. పూర్ణచంద్ర నిభాస్య. పూర్ణచంద్రం బింబం వంటి ముఖం కలిగి ఉంటుంది. పురుషోత్తమునికి ప్రియురాలు. పద్మాలయ. ఎప్పుడు తామర పువ్వులో నివసిస్తూ ఉంటుంది. ఆవిడ చేతిలో స్వచ్ఛమైన తామర పువ్వు ఉంటుంది. ఆవిడ 4 వ్యూహములతో ఉంటుంది. ఆ వ్యూహములు 4 కూడా వ్యూహ చతుష్టయం అని పిలువబడతాయి. సంకర్షణ, వాసుదేవ, నారాయణ, ప్రద్యుమ్న అనే నామములతో ఉండే అపూర్వ వ్యూహము అమ్మవారి లక్షణం. అందుకే ఆవిడ వ్యూహలక్ష్మి అంటారు. ఆవిడ కరుణాస్వరూపిణి. అనాయాసంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఎక్కువ కష్టపడ్డదట. ఆవిడ మంత్రాన్ని అనుష్ఠానము చేసినంత మాత్రం చేతని అనుగ్రహిస్తుంది. కాకపోతే గురుముఖత ఆ మంత్రాన్ని పొందవలను అని ఆయన్ని వెంటనే వెళ్ళి ఆచమనం చేయన్నాడు. ఆచమనం చేయడానికి అదృష్టవశాత్తు ఆ బాలుడు చెప్పినటువంటి కొండ గుహకి ఎదురుగా ఒక చెరువు కనపడింది. ఈయన అదృష్టం కాకపోతే అక్కడ కుర్రాడు కనపడటం ఏంటండి? రేపు అడగండి ఆ కుర్రాడు ఎవరండి అని రాగాను. నాకు ప్రస్తుతానికి తెలియదు. అంత బుద్ధిబాలుడే ఓ బాలుడు అక్కడ కనపడ్డం మంత్రం ఇస్తానన్నాడు. మంత్రం చేసేటప్పుడు ఆచమనం చేయాలి. నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటుంటే ఎదురుకుండానే కనపడలేదు ఓ గుల్లి చెరువు. వెంటనే బాలుడికి నమస్కరించి ఆ చెరువు దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాతాయ స్వాహ. ఆచమన చేసి గురువు గారికి నమస్కరించాడు. గురువుగారు మంత్రం ఇవ్వాలి. ఆ గురువుగారు ఎవరో తెలియాలి. ఆ తదనంతరం ఆ మంత్రానుష్ఠానం చేయాలి. రేపు మంగళవారం చేసుకున్నాం కాబట్టి ప్రారంభంలోనే వచ్చిన వాళ్ళకి మంత్రోపదేశం జరుగుతుంది. యోగలక్ష్మి మంత్ర అనుష్ఠానాన్ని చేయడానికి వీలుగా, ఉపదేశం పొందడానికి వీలుగా రేపు 6:20 వచ్చేయండి. మళ్ళీ రేపు 3వ రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. అపూర్వమైన ఈ వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండాన్ని అప్పుడే 2 రోజులు గుర్తు చేసుకున్నాం. స్వస్తి ప్రజాప్యం పరిపాలయంతా న్యాయ్యే నమార్గేణ వయి మహిషా గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖరోగమస్తు.